తర్వాత ఇవాళ నన్ను కాదన్నావనుకో, నీకు మళ్ళీ జీవితంలో ఇలాంటి భర్త దొరకడు, అసలు పెళ్లి సంబంధాలు రావు, రేపొద్దున ముసలి దానివి అయిపోతావు, జుట్టు నిరిసిపోతుంది. వీడు ఎంత చెప్పాడో తెలుసునండి. ఇక్కడ ఆవిడకు కూడా అమ్మవారికి కూడా ఉపదేశం చేశాడు, వెరిదానా ఇప్పుడు నవయౌవనంలో ఉన్నావు, వచ్చిన సంబంధం మంచి సంబంధాన్ని కాదన్నావు అనుకో, ఇంకెవడో గొప్ప సంబంధం వస్తాడని ఎదురు చూసావనుకో, క్రమంగా నీకు కళ్ళు కనపడకుండా పోతాయి, పళ్ళు ఊడిపోతాయి, ముక్కులు చెవులు అన్నిటిలో ఉన్న సౌకుమారి తగ్గిపోతుంది, జుట్టు ఒత్తుగా ఉన్నది కాస్త ఊడిపోవడం మొదలు పెడుతుంది, నల్లగా ఉన్న జుట్టు తెల్లబడిపోతుంది, నువ్వు తిండి తినలేవు. అప్పుడు నేను ఎవరినో పెళ్లి చేసుకుంటారా? నడుము వంగిపోయాక అప్పుడు పెళ్లి చేసుకుంటే మాత్రం సుఖమే ఉన్నది. అవకాశం వచ్చినప్పుడు దాన్ని వ్యర్థం చేసుకోకూడదు. ఇది రాక్షసుల యొక్క నీతి అంటే ఇలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇలాగే బోధించే వాళ్ళంతా ఇంచుమించుగా రాక్షసులలాగే ఉంటారు. అందుకని వాడు ఏమన్నాడు, పూర్వజన్మ పుణ్యం వల్ల సంయోగం కలుగుతుంది, తేడా వస్తే వియోగం కలుగుతుంది, ఈ కలవడం విడిపోవడం అంతా దైవేచ్ఛ. ఈ దైవేచ్ఛను నమ్ముకుని అవకాశం వచ్చినప్పుడు కలవడానికే ప్రయత్నించాలి. వియోగం ఎప్పుడూ మంచిది కాదు, విడిపోవడం వల్ల దుఃఖం ఉంది, కలిసి ఉంటే సుఖం ఉంటుంది. అందున సరి అయిన కాలంలో పెళ్లి చేసుకున్న వాడికి జాతకం బాగుంటుంది. ఇప్పుడు మన ఇద్దరం వివాహం చేసుకున్నాం అనుకో, నా పరాక్రమం నీ అందం ఈ రెండూ కలగా పులగమై మంచి పిల్లాడు పుడతాడు. చక్కగా నీ అందం అంతా వాడికి వస్తుంది, నా బలం వస్తుంది, నా శక్తులు వస్తాయి, ఆ పిల్లవాడిని మనం పెంచుకోవచ్చు, మన రాజ్యానికి వాడిని పట్టాభిషిక్తుని చేయొచ్చు అనగానే అమ్మవారు అంది, నువ్వు అన్నది నిజమేనుకో, కానీ ఒకవేళ నిజంగా మనకి పిల్లాడు పుడితే నీ అందం నా లక్షణం వస్తే ఇబ్బంది ఏమో, నీ అందం దొండపోతాను, నమ్మడానికి ఏముంది, అందువల్ల అలాంటి లక్షణాలు వస్తాయేమో, నువ్వు అనుకున్నట్టే దొరుకుతుందని ఏముంది, ఈ సంయోగ వియోగాలు అసలు ఉంటాయో లేదో ఎవరికి తెలుసు. అయినా ఇప్పుడు చెబుతున్నా విను, నాహం పురుషమిచ్చామి పరమం పురుషం వినా సమాం పశ్యతి విశ్వాత్మ తస్యాహం ప్రకృతి శివ. నేను ప్రకృతి స్వరూపిణిని, ఈ చరాచర జగత్తంతా నేనే, నన్ను అమ్మ అంటారు, శివ మంగళస్వరూపిణి అంటారు, విశ్వాత్మస్వరూపిణిని. నేను నీలాంటి పురుషుణ్ణి కోరుకోవలసిన అవసరం లేదు, ఎందుకంటే నేను పురుషుడు కాదు స్త్రీ కాదు, శక్తిని అపార శక్తిని నేనే నా ఇచ్ఛతో ఈ రూపం ధరిస్తాను, ఈ రూపం ధరించి నా శరీరాన్ని రెండుగా చేసుకుంటాను, నేనే నాలో లీనమైపోతూ ఉంటాను, అర్ధనారీశ్వరుడిగా ఉంటాను, నేనే పరమేశ్వరుణ్ణి పరమేశ్వరుని, కామేశ్వరుణ్ణి కామేశ్వరిని, నేనే లక్ష్మిని నారాయణుణ్ణి, నేనే బ్రహ్మని నేనే సరస్వతిని, నేనే ఇంద్రుణ్ణి ఇంద్రాణిని, ఇలా అన్నీ సమస్తమైనవి నేనే. ఆఖరికి నీవు కూడా నాలో ఒక భాగం, కాబట్టి నీవు అనుకున్న వివాహ బంధం నాతో కుదరదు. ఒకవేళ నీకు నాతో ఇంకా బంధం కావాలి, పెళ్లి చేసుకోవాలనే కోరిక దృఢముగా ఉన్నట్టయితే యుద్ధానికి రా, నన్ను ఓడించు, నన్ను మించు, అప్పుడు వరించు తరించు, లేదా నరకాన్ని వరించు అనగానే వాడు తెల్లబోయాడు. ఆ మాయకురాలివి కనుక నీ మీద జాలేసి నీకు ఒక కచ్చ ఇద్దాం అనుకుంటున్నాను అని దేవీ భాగవతంలో మాత్రం ఇక్కడ ఒక అద్భుతమైన కచ్చ చెప్పాడు. ఇది మార్కండేయ పురాణంలో ఉండదు, కానీ దేవీ భాగవతంలో ఉంటుంది. ఇదే కథ మరి అక్కడ కూడా ఉంటుంది కదా, అమ్మవారి చరిత్ర. అందులో మహిషాసురుడు కూడా ఒక చక్కని కథ కల్పించి ఆవిడ మనస్సు మార్చడానికి చాలా ప్రయత్నించాడు. అంటే ఎంత దుర్మార్గుడైనా కథలు చెబుతాడనమాట. పాపాత్ములు కూడా తమ పాపాన్ని సమర్థించుకోవడానికి అర్ధరాత్రి మీటింగులు ఎట్టరా, ఎందుకని తమ పాపాన్ని సమర్థించుకోవాలి కనుక. వాడు కొమ్ములు కాసేవాళ్ళు ఎలాగో ఉంటారు కనుక. అందుకని వాడు, వినండి ప్రజలారా, ఈ అమాయకురాలికి నేను ఒక కచ్చ చెబుతున్నాను, ఆవిడ వింటుందో లేదో మీరు చూడండి అని ఆవిడకేసి తిరిగి, ఒక కచ్చ చెప్పనా వింటావా అంటే, ఓ పోన్లే నీ కథ ముగిసేలోపు ఒక కచ్చ చెప్పి వింటానుంది ఆవిడ. జగన్మాత, జగన్మాత కూడా భలే చెప్పాళ్ళండి, సింహలో నామ దేశోస్తి విఖ్యాత పృథివీతలే చంద్రసేనాభిదస్తత్ర రాజా ధర్మపురాయణ. పూర్వం సింహళం అనే దేశాన్ని ఒక మహారాజు పరిపాలించేవాడు. నీకు తెలుసు కదా దేవి సింహళ ద్వీపం గురించి, అది ఇప్పుడు మనం శ్రీలంక అంటున్నామే, అమ్మవారికి చెప్తున్నాడు అనమాట. శ్రీలంక నీకు తెలుసుగా, సింహళము అంటారు దాన్ని. ఆ సింహళ ద్వీపం గొప్ప రాజ్యం, చాలా ప్రసిద్ధికెక్కిన రాజ్యం. ఈ భూమండలంలో సింహళ ద్వీపం సుగంధ ద్రవ్యాలకి, చందన వృక్షాలకి, యాలకులకు, అగరత్తుల చెట్లకి పెట్టింది పేరు. అంత గొప్ప సింహళ ద్వీపాన్ని పూర్వం చంద్రసేనుడనే మహారాజు పరిపాలించేవాడు. ఆయన ధర్మాత్ముడు, ధర్మాన్ని మాట వరసకు కూడా తప్పేవాడు కాదు, ధర్మం కోసం ప్రాణమిచ్చేవాడు ఆయన. ఆయన పరిపాలనలో సాధువులు సుఖంగా ఉన్నారు, సన్యాసులు సుఖంగా ఉన్నారు, గృహస్థాశ్రమ ధర్మం సుఖంగా సాగింది, ఎక్కడ వర్షాలు కురవకపోవడం లేదు, పంట పండకపోవడం లేదు, కరువు లేదు, కాటకం లేదు, ప్రజలు కూడా ఐకవత్యంతో ఉండేవారు, ఎక్కడ కొట్టుకునేవారు కదట, ప్రాంతీయ భేదాలు అస్సలు లేవు ఆ కాలంలో, క్షుద్ర రాజకీయ నాయకులు లేరు, ఉంటే వాళ్ళకు ఉరిశిక్షే ఉండేది, అందుకే ధర్మం నాలుగు పాదాలు నడిచేది. ఆ పుణ్యాత్ముని భార్య పేరు గుణవతి, నిజంగా గుణవతి ఆవిడ. ఈ చంద్రసేనుడికి గుణవతికి వరసగా ఇద్దరు కూతుళ్ళు పుట్టుకొచ్చారు. అందులో పెద్ద కూతురికి మందోదరి అని పేరు పెట్టాడు ఆయన. ఈ మండోదరి రావణాసుడి భార్య కోసమండి, మళ్ళీ మండోదరి అనగానే రావణాసుడి భార్యట, గురువుగారు కచ్చవుతట అని అప్పుడే మనకు కామెంట్ ఏమక్కర్లా. ఈ మండోదరి వేరే మండోదరి, బోల్డ్ మంది మండోదరులు ఉంటారు ఎందుకుంటారు. ఈ మండోదరి పెద్ద కూతురు పరమసుందరి, చిన్నప్పటి నుంచి విద్యలు బాగా నేర్చుకున్నది, సంగీతంలో ఆరితేరినది. ఈవిడకు చెల్లెలు కూడా పుట్టిన తర్వాత దానికి ఇందుమతి అని పేరు పెట్టారు. ఈ ఇద్దరు కూతుళ్ళని ప్రాణంలా పెంచుకున్నాడు ఆయన. అందులో సహజంగా పెద్ద కూతురు కదా, పెద్ద కూతురు మీద కొంచెం ఎక్కువ వ్యామోహం ఉంటుందిట, ఎందుకంటే పుట్టక పుట్టక చాలా కాలం తర్వాత పుట్టింది కనుక ఆ కూతుర్ని నెత్తి మీద పెట్టుకు పెంచాడు. అమ్మాయి సంగీతం నేర్చుకో, సాహిత్యం నేర్చుకో, నృత్యం నేర్చుకో, అది నేర్చుకో, ఇది నేర్చుకో అని ఈ మండోదరికి అన్ని రకాల సౌకర్యములు సమకూర్చి ఆవిడ పెంచి పెద్ద చేశాడు. ఆవిడ మంచి యుక్త వయస్సులోకి వచ్చింది, నవయువతి అయ్యింది. అప్పుడు సుధన్వుడు అని పేరు కలిగినటువంటి ఒక బావగారు ఉండేవాడు ఈయనకి, అంటే ఈయన భార్యకి సోదరుడు. ఆయన మద్రదేశాన్ని పరిపాలించేవాడు. మద్రదేశం అంటే ఇప్పుడు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్, మాడ్రిడ్ని పూర్వం మద్రదేశం అనేవారు. ఈ మద్రదేశపు రాజుగారు సుధన్వుడు ఉన్నాడే, ఈ సుధన్వుడి చెల్లెలు గుణవతే ఈ చంద్రసేనుడి భార్య, అంటే స్వయాన మేనరికం అవుతుంది. అందుకని రాజుగారు ఒక రోజున తన భార్యను పిలిచి, భార్యామణి మనకిద్దరూ కూతుళ్ళే, ఈ కూతుళ్ళకి మంచి సంబంధం చూస్తే మంచి అల్లుళ్ళు వస్తే మనకెంతో లాభం. మీ అన్నయ్య ఉన్నాడే మద్రదేశపు రాజు సుధన్వుడు, ఆయనకు ఒక్కడే కొడుకు కంబుగ్రీవుడు, వాణ్ణి పెద్దమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఈ పెద్దమ్మాయి వాడితో చాలా సుఖపడుతుంది. కంబుగ్రీవుడికి భార్యని ప్రేమగా చూడడం అలవాటు, చిన్నప్పటి నుంచి ఆ కుర్రాడు బుద్ధిమంతుడు, ఆడవాళ్ళని గౌరవిస్తాడు, సంస్కారం ఉన్నవాడు, పరాక్రమవంతుడు. ఈ పెద్ద అమ్మాయిని అక్కడికి పంపేద్దాం, రెండో అమ్మాయికి ఇల్లరిక బుడలుండి తెచ్చుకుందాం, మన సామ్రాజ్యం ఇద్దాం. ఏమంటామని కానీ భలే పని చేశారండి. సహజంగానంటే అన్నగారు కొడుక్కిచ్చి పెళ్లి చేయాలంటే ఎంత ఆనందం కలుగుతుందో ఆడవాళ్ళగట. నేను అనలేదు, మళ్ళీ వ్యాసుగా నడుచుమా, మీరు మళ్ళీ అటో సంబంధం ఇటో సంబంధం, మీ చెల్లెడి సంబంధం తేలేదుగా, మా అన్నయ్య కొడుకు అన్నారుగా, ఎంత ఆనందంగా ఉందో నాకు. మా అన్నయ్య దేవుడు లాంటి వాడు కదటండి, వాడు పేరే సుధన్వుడు, వాడు ఆయన కొడుకు కంబుగ్రీవుడు, నిజంగా శంఖం లాంటి వెడగలిగిన వాడు. మా మేనల్లుడు అని చెప్పడం కాదు కానీ మా మేనల్లుడు లాంటి వాడు ఈ ప్రపంచంలో దొరుకుతాడా, అబ్బాబ్బాబ్బా ఎంత ముద్దుగా ఉంటాడు. మేనల్లుడు అల్లుడైతే ఇక మనకి గిల్లుడు ఉండదు, కాబట్టి ఈ సంబంధం ఖాయం చేద్దామనగానే ముందు అమ్మాయిని అడుగుదామని మండోదరిని పిలిపించారట. మందోదరి రమ్మనగానే ఒయ్యారంగా టిక్ టిక్ అని కాలిగజ్జలు గల్లుమంటూ ఉండగా ఆవిడొచ్చింది. అమ్మాయి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, మీ మేనమా ఉన్నాడే సుధన్వుడు, ఆయన కొడుకు కంబుగ్రీవుడు, ఒక్కడే కొడుకు ఆయనకి, వాడు అందగాడు పరాక్రమవంతుడు, వాడికి నీకు పెళ్లి చేయినా, నీకు ఇష్టమేనా అంటే ఇవిడ ఏగాదిగా చూసి ఏమిటిది పెళ్ళే, చిచ్చిచ్చిచ్చి ఈ పెళ్ళి అంటే నా ఒంటికి పడదు అసలు నాకు. ఈ మానవులమై పుట్టడమే ఒక దౌర్భాగ్యం అంటే ఈ పుట్టుకలో మళ్ళీ ఈ వివాహ సంబంధం ఏమిటి, జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగృత. వేదాంతం ఏం చెబుతోంది, పుట్టడం ఓ పెద్ద దుఃఖం, ముసలితనం మరింత దుఃఖం, వార్ధక్యంలో వచ్చే రోగాలు అంతా ఇంత కాదు, పెళ్ళైన తర్వాత మొగుడు పెళ్ళాలు ఎప్పుడూ కలిసి ఉంటారో లేదో ఏం తెలుసు, కొట్టుకు తెచ్చిపోవచ్చు, లేదా కలిసి ఉంటే ఆ తర్వాత వేళ్ళకి కలిసి ఉండడానికి పరికొచ్చే సంపద ఉండకపోవచ్చు, సంపద ఉంటే ఆరోగ్యం ఉండకపోవచ్చు, ఇవన్న పిల్లలు పుట్టి నానా రకాలుగా ఏడిపించవచ్చు, ఈ దిక్కుమాల పిల్లలు చదివించాలంటే అదో గొడవ, ఈ పిల్లల్ని హాస్టల్లో పెడితే వీళ్ళకి తిండి పడకపోతే వాళ్ళు బక్క చిక్కిపోతే మనకు మళ్ళీ అదో యాతన, వీళ్ళకి పెద్ద అయ్యాక ఉద్యోగాలు వస్తాయో లేదో తెలియదు, ఏం దొరుకుతుందో తెలియదు, ఎందుకు వచ్చింది బాబు ఈ పెళ్ళి వద్దు పెటాకులు వద్దు నాకు, పైగా రేపు పొద్దున మా మనస్సులు కలుసుంటాయో లేదు నాకేం తెలుసు, నాకు సింహడం అంటే ఇష్టం వాడికి సింహం అంటే ఇష్టం అయి ఉండొచ్చు, నాకు పులిహార ఇష్టం వాడికి పులిహార అంటే అసహ్యం అయి ఉండొచ్చు, ఆ తర్వాత మేము ఇద్దరం కలిసి ఉండలేకపోవచ్చు. క్రమంగా కాల ప్రభావంతో మాలో ఐకమత్యం ఉండొచ్చు, తగాదా ఉండొచ్చు. కాలయోగాత్ మృతే తస్మిన్ నారీస్య దుఃఖ భాజనం ముందే చెబుతుంది ఆవిడ. ఇవన్నీ ఓ పక్కన పెడదాం. పెళ్ళయ్యాక ఏం జరుగుతుందో, ఒకవేళ పెళ్ళైన వెంటనే మా ఆయన చచ్చిపోతేనో అంది. చూడండి, కాలయోగాత్ మృతే తస్మిన్, వాడు పోతేనో. ఇంక ఇలా అనుకుంటే సృష్టి ఒక్కడ బతకడా? అడుగు బయటికి పెడితే కారు యాక్సిడెంట్ అవుతుందేమో, బైక్ మీద పెడితే బైక్ పడిపోతుందేమో, సైకిల్ తొక్కితే సైకిల్ విరిగిపోతుందేమో, ఫ్యాన్ కింద కూర్చుంటే ఫ్యాన్ నెత్తి మీద పడుతుందేమో అనుకుంటే ఎలా బతకగలుగుతామండి? ఎంత పిరికితనంతో నిరంతరం ఉంటే ఉపయోగంలా? నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను యాత్రలకు వస్తే అక్కడ చచ్చిపోతానేమో అనుకుంటే ఇంట్లో ఉంటే బతుకుతావా? వైకుంఠయాత్రకో నరకయాత్రకో పోయే కాలం వస్తే ఆ యాత్రకే వెళ్ళక్కర్లా. భగవంతుడు నీకు నిజంగా దుర్యోగం రాస్తే, మృత్యువే రాస్తే, ఆ మృత్యువు ఎక్కడున్నా నిన్ను పట్టి వశం చేసుకుని పట్టుకుపోతుంది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలం వస్తే ఆగం. ఇంతవరకు మృత్యువును చూసి ఆ మృత్యు ఇలా ఉంటుందని చెప్పగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. అది ఎందువల్ల మృత్యుదేవతను చూశాక మీరు ఇక్కడ కూర్చోలేరు. అందువల్ల ఈ వెర్రిది కాబట్టి ఏమో కాలప్రభం వల్ల కాలయోగాత్ మృతే తస్మిన్న ఆరీస్యా దుఃఖభాజనం అంది. కాలయోగం వల్ల నాకు పెళ్ళైన వెంటనే భర్తగారు ఢామ్మంటేనో, అప్పుడు ఇవైధవ్యం అనే దుఃఖం ఎంత ఉంటుందో. ఈ దిక్కుమాల మగాళ్ళు వాళ్ళు అయితే భారీపోయిన వెంటనే రెండో పెళ్లి చేసుకుంటారు, ఈ ఆడవాళ్ళకి మొత్తం రెండో పెళ్ళి అనేసరికి కొంచెం తటపటాయిస్తారు, నాకు రెండో పెళ్ళి అవుతుందో లేదో, మళ్ళీ ఇదో గొడవ. ఈ గందరగోళంలో కూడా దుఃఖమంతా ఆడవాళ్ళదే కదా పాపం. వైధవ్యం పరమం దుఃఖం శోక సంతాపకారకం. ఈ ప్రపంచంలో దుఃఖాల్లో కల్లా గొప్ప దుఃఖం వైధవ్యం. భార్యకి భర్త పోవడం వల్ల వచ్చే బాధ అంతా ఎంత కాదు, అంటే అప్పటి నుంచి రక్షించేవాడు ఎవడు ఉంటాడు, అన్నం పెట్టేవాడు ఎవడు ఉంటాడు అని బాధపడుతుంది. కుటుంబం రక్షించుకోవడం ఎలాగని బాధపడుతుంది. అసలు ఈ శోకానికి ఈ బాధలకి మూల కారణం వైధవ్యం అవుతుంది. లేదా నా భర్తకి ఎప్పుడో కోపం వచ్చి టకటక నన్ను కొట్టొచ్చేమో, ఏమో తెక్కొచ్చి రేపు పొద్దున నన్ను కొడితే ఆ దెబ్బలు నేను పడతానా? తల్లిదండ్రులు ఎప్పుడూ తిట్టలేదు కొట్టలేదు, నా భర్త కొట్టచ్చేమో. బాబు బాబు ఎందుకు వచ్చింది, నాకు ఇవేమి ఇష్టం లేదు, ఏ పాపాలో పుణ్యాలో చేసి జన్మ పొందాం, ఈ జన్మలో హాయిగా నా చిరికెత్తులతో కలిసి ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ చదువుకుంటూ వినోదంగా గడిపేస్తాను, వీలుంటే భగవంతుడిని స్మరిస్తాను, అది కూడా వీలుంటే. అంతేకాని నాకు ఈ వివాహం అనే బంధం వద్దు, పెళ్ళి వల్ల స్వేచ్ఛ నశించిపోతుంది. అమ్మ బాబోయ్, పెళ్ళి కాని క్రితం ఆడవాళ్ళకున్న స్వేచ్ఛ పెళ్ళైతే ఉంటుందా? ఈ దౌర్భాగ్యం భర్త స్వేచ్ఛగా సినిమాకి ఆడనిస్తాడా, షికారు తిరగనిస్తాడా, ఇష్టం వచ్చింది తిననిస్తాడా, ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకొనిస్తాడా, నగలు ధరించనిస్తాడా? మళ్ళీ ఇంకో మాట ఉందండి, పో అని స్వేచ్ఛగా ఉండనిస్తాడు అనుకుందాం. మీరు ఒప్పించి, ఒరే అబ్బాయి ఈ అమ్మాయిని స్వేచ్ఛగా వదిలి, ఏం కావాలంటే అది తింటుంది, ఏం కావాలంటే అది కట్టుకుంటుంది అని మీరు ఒప్పించారు అనుకుందాం. ఒప్పుకున్నాక పెళ్లి చేసుకుంటాడు, తర్వాత గర్భం ధరిస్తాం. గర్భం ధరిస్తే పిల్లాడు అడ్డం తిరిగితే చచ్చిపోవా? నేనే చచ్చిపోతానేమో పిల్లాడి కోసం. మాయిదారి పిల్లలో 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 అంటాడు ఆయన. అప్పుడు ఆ కడుపు వల్ల ఏమొస్తుందో, కడుపులో శిశువు చచ్చిపోయినా నాకే ప్రమాదం, బిడ్డ అడ్డం తిరిగినా నాకే ప్రమాదం, తీరా పిల్లాడు పుట్టాక వాడికి పాలిస్తే అందమంతా పోదు, నేను ముసల్దాన్ని అయిపోను, నడు మొంగిపోదు, ప్రసవం అయ్యాక రోగాలు వస్తాయట, ఆ రోగాలతో ఏమైపోతాము, ముసలితనం తొందరగా మీద పడుతుందిట, అయ్యో ఎందుకు వచ్చింది. ఇవన్నీ బాగున్నా ఈ దిక్కుమాల పిల్లలు పుట్టుకొస్తారు, వీళ్ళని రోజు వీళ్ళని చదివించడం అవి ఇంకా బాధ. ఈ పిల్లలతో ఉన్న నరకయాత్ర కంటే అసలు పిల్లలు లేకపోతే మంచిది అని ఇంత రహస్యం ఇంత ముద్ద పెట్టి అక్కడ నా వద్దని. పాపం తల్లి తెల్లబోయి, అమ్మాయి చిన్నప్పటి నుంచి నువ్వు ఎలా ఉంటున్నావో నేను పట్టించుకోలేదు, చాలా పెద్ద పొరపాటు చేశాను, నీలో ఈ దిక్కుమాల బుద్ధులు ఉన్నాయని తెలిస్తే చిన్నప్పుడే ఏ పద్మాకర్ గారి పురాణానికి పంపేదాన్ని, ఆయన పురాణం విన్న వాళ్ళంతా బాగుపడుతున్నారు హాయిగాను. అయ్యి ఎంత పొరపాటు జరిగింది, ఈ లక్షణాలు ఎలా వచ్చాయంటే నాకు చాలా కాలం నుంచి ఈ లక్షణాలు ఉన్నాయంట, ఎంత నచ్చ చెప్పినా నేను పెళ్లి చేసుకోను, మీరు పెళ్ళి అన్నారంటే ఏదైనా మింగి చచ్చిపోతాను లేదా సముద్రంలో దూకుతానందుట, ఎందుకు వచ్చిందిలే తల్లి అన్నారు వాళ్ళు. సో పెళ్ళి ఆగిపోయింది. ఈ పిల్లకి పెళ్ళి అవ్వకపోతే రెండో పిల్లకి ఎలా చేస్తాము అని కొంతకాలం ఆపారు చిన్నపిల్లని ఇందుమతిని. ఈలోపు ఒక రోజునే వీడు ఉద్యానవనంలో చెలికత్తెలతో కలిసి హాయిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు జల్లుకుంటూ కాసేపు జల్లు పోరాటం అనే పేరుతో ఉద్యానంలో ఉన్న కొలనులో జలక్రీడలాడారు. జలక్రీడలాడి ఒడ్డుకొచ్చి బట్టలు ధరించి పువ్వులు కోసుకోవడం మొదలుపెట్టారు, పుష్పాభిచయమంటారన్నమాట. ఆ సమయంలో రకరకాల పాటలు పాడుకుంటున్నారట. ఈ పాటలు పాడుకుంటున్న సమయంలో కోసల దేశపు రాజు వీరసేనుడు అనేవాడు అనుకోకుండా కొన్ని ఓడల్లో కొంత సైన్యాన్ని వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు చూడటానికి. టూరిజం అంటే చాలా బాగుంటుంది అక్కడ, అసలు సింహళ ద్వీపం చూడడానికి చాలా బాగుంటుందిగా శ్రీలంక. అందుకని ఎక్కడ కోసల అయోధ్య నగరం నుంచి రకరకాల ప్రయాణాలు చేసి ఓడ ఎక్కి కొంతమంది సైనికులను వెంట పెట్టుకుని అయోధ్య నగరాధీశ్వరుడు మహావీరుడు సౌందర్యవంతుడు అయిన వీరసేనుడిని కూడా అక్కడికి వచ్చాడు. ఆయన రాజుగారికి అతిథిగా వెడుతూ ఈ ఉద్యానం దగ్గర ఆగాడు. ఉద్యానంలో కిలకలలు విన్నాడు ఆయన. ఆ కిలకలలు వింటూ ఆగిపోయి చూశాడు. ఏమి సౌందర్యవతి అనుకున్నాడు ఆ మండోదరిని చూచి. ఈ మండోదరి అప్పుడే స్నానం చేసి వచ్చి వస్త్రాలు ధరించి పువ్వులు కోసుకుంటూ ఉంటే ఆవిడ నిజంగా రతీదేవిలాగానో వనదేవతలాగో కనపడింది. వెంటనే అక్కడ తాను ఆగిపోయి కొంతమంది చెలికెత్తెలు ఉంటే దాసీ స్త్రీ ఉంటే నేను వీరసేనుడినేవాడిని మాట్లాడాలనుకుంటున్నాను, ఆమె దగ్గరికి వెళ్ళి రాయిబారం నడిపి ఆమెతో మాట్లాడే ఏర్పాటు చేయనగానే ఆడవాడు వెళ్ళి మా రాజుగారు కోసల రాజుగారు వచ్చారు నీతో మాట్లాడదాం అనుకుంటున్నాడు, నువ్వేమన్నా అనుమతిస్తావా అన్నారు. ఆవిడ అనుమతిస్తానన్నది. సరే రాజుగారు వెళ్ళాడు. వీరసేనుడు, సుందరి మీ నాన్నగారు నన్ను ప్రత్యేకంగా సింహళ ద్వీపం చూడటానికి ఆహ్వానించారు. నేను సామాన్యుడు కానుకు సుమా, నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మహావీరుణ్ణి, నన్ను వీరసేనుడు అంటారు. నేను అందగాడిని కూడా పెద్దలు అన్నారు, ఇప్పటి వరకు వివాహం కాలేదు. అసలు పెళ్లి చేసుకుందామని అనుకోలేదు ఇప్పట్లో, కానీ అనుకోకుండా నీ రూపాన్ని చూచాను. సింహళ దేశపు రాజుగారు పెళ్లి సంబంధం చూడడానికి ఒకవేళ నన్ను పిలిపించారేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తున్నది. నువ్వు అను నిన్ను నా సామ్రాజ్యానికి పట్టాభిషిక్తురాలు చేస్తాను. వైవస్వత మరు వంశంలో పుట్టాను. ఇక్ష్వాకు మా అందరికీ మూల పురుషుడు. అటువంటి కాకొత్సవంశ తిలకుండా నేను నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నీకు లాభం. నేను ఉత్తముణ్ణి, నీచమైన వ్యసనములు ఉన్నవాడిని కాదు. అసలు మా కాకొత్సవంశం వాళ్ళు ఎవరు కూడా నీతి నియమాలు తప్పేవాళ్ళు కాదు అన్నట్ట. అనగానే ఆవిడ పకపక నవ్వింది. నీ బుద్ధి ఏదో ఇక్కడే తెలుస్తోంది. అసలు ఆడవాళ్ళు స్నానం చేస్తున్న చోటికి రావచ్చా? ఇంతుల్తోయములాడుతుండ మగవారే తెంతురే. ఆడవాళ్ళు స్నానం చేస్తూ ఉంటే మగవాళ్ళు వస్తారా? వచ్చినా నిర్భయంగా ఇలా పెళ్లి రాయబారాలు నడుపుతారా? సంస్కారం లేని దౌర్భాగ్యుడ. అసలు నీలాంటి వాడిని పిలిపించిన మా నాన్నని తిట్టాలి. నాకు పెళ్లి వద్దు, పెటాకులు వద్దు, నీ మొహం చూస్తే తప్పు, పో, మళ్ళీ ఎప్పుడు పెళ్లి సంబంధం ఎత్తకో, అసలు ఈ జన్మలో నీకు పెళ్లి జరగకుండా చెప్పించుకున్నాను నేను అని నోటికి వచ్చినట్టు తిట్టిన తిట్టు తిట్టకుండా తెగ తిట్టేది. నేను తెల్లబోయి మాట వరసకి పెళ్లి ప్రసక్తి తెస్తే ఇన్ని తిట్లు తిట్టింది. పుట్టి బుద్ధి ఎరిగాక అన్ని తిట్లు ఆయన ఎవరు తిట్టలేదు. రాజుగారు కదా, ఆయన ఎవరు తిడతారు? దాంతో ఆయనకు మతిపోయింది. సుందరి, తిట్టినా ఈ రాజుగారు పడతాడా లేదా పెళ్లి చేసుకుంటాడా లేదా అని నన్ను పరీక్షించడానికి తిట్టావా అన్నట. ఇది అన్న ప్రణయమేమో అని అడుగు. చడమడ బుద్ధిహీనుడని తిడుతుంటే ఇది ప్రణయ కలహం ఏమిటి నీ మొహానికి? నేను పెళ్లి చేసుకోను, అసలు నాకు పెళ్ళే ఇష్టం లేదు, హో అంది. పాపం నిరాశతో ఆయన చూద్దాం అనుకున్నవాడు కూడా నగరం చూడకుండా ఎందుకు వచ్చింది ఇంకెందుకు నగరంలో అని అనుకుని వాడెక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇది ఈ మండోదరి చెల్లెలు ఇందుమతి చూసింది పక్కనే ఉండి. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎంత బుద్ధిహీనురాలు అయిపోయింది ఏమిటి అక్క, మహానుభావుడు ఎంత అందంగా ఉన్నాడో తెలుసా వీరశేరుడు, అటువంటి వాడిని తిరస్కరించింది దీని కర్మ అనగానే చీ దీని బుద్ధింతే, ఇంక దీనికోసం చూస్తే నీ పెళ్ళి అవ్వదు, నీకు స్వయంవరం చాటేస్తాను అని తన భర్తకి చెప్పి, మా పెద్ద అమ్మాయి ఎలాగో పెళ్లి చేసుకోదు, మా రెండో అమ్మాయికి స్వయంవరం చాటామన్నారట. ఆ రోజుల్లో ఆడవాళ్ళకి ఏం చేసేవారన్నమాట, ఇలాంటి దండలు చేతికిచ్చేవారు. ఈ దండ ఇచ్చి మొత్తం ప్రపంచంలో ఉన్న మహారాజులందరికీ స్వయంవరం జరుగుతోంది రమ్మని ఆహ్వానం పంపేవారు. ఆ స్వయంవరానికి రాజులందరూ రావచ్చు, పరాక్రమం ఉన్నవాళ్ళు ఎవరైనా రావచ్చు. అరి నీకు కూడా ఓపిక ఉంటే, యుద్ధం చేసే ఓపిక ఉంటే వెళ్ళచ్చు. కాకపోతే దీనికి వయస్సు కూడా లేదు, ఎవడైనా వెళ్ళచ్చు ఓపికన్నవాళ్ళు. అందువల్ల ఎక్కడెక్కడి మహారాజులు వచ్చేవారట. ఈ పిల్ల చేతికి దండిచ్చిన తర్వాత ఏమని చెప్పేవారు, ఇదిగో ఇతడు మద్రదేశపు రాజు, ఇతడు కోసల దేశపు రాజు, ఈయన ఏలూరు ప్రభు, ఈయన గుంటూరు ప్రభు అని ఇలా ప్రభువుల యొక్క పేర్లని చెప్పేవారట. ఆవిడ యగాదిగా చూసేది, అబ్బో వీడు అందంగా ఉన్నాడు కానీ ఏం లాభం, జుట్టు మాత్రం తెల్లబడిపోయింది. అందంగా ఉన్నంత మాత్రం చేత జుట్టు తెల్లగా ఉంటే తెల్లబడి చేసుకుంటాం. వీడికి మీసం బాగుంది కానీ మీసం తెల్లబడింది. వీడి వల్ల మనకి అంత మోసం తప్పేం ఉపయోగం ఉంది? వీడికి జుట్టు బాగుంది, కట్టు బాగుంది, ముఖంలో మాత్రం ముక్కు ఇంత మరీ పొడుగ్గా వచ్చింది. ఇలా చూసుకునేవారట, అన్ని వర్ణించేవారు వాడు మొహం మీద. ఆడవాళ్ళకి ఆ స్వేచ్ఛిచ్చారండి పూర్వం, ఆయన మొహం మీద చెప్పేది అనమాట, మీరు చాలా బాగున్నారండి, ఎటు వచ్చేటిపోయినా దిక్మాలు ముక్కేనండి బాగాలేదు, ఆ ముక్కు కనుక ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే బాగుంటారు, ఇలా ఇలా వర్ణించి చెబుతూ ఉండగా ఆఖరిన అక్కడ ఒక మహారాజు గారు దొరికారు. ఆయన చూడగానే ఇతడు చాలా బాగున్నాడండి, అన్ని అవయవాలు బాగున్నాయి, మనిషి యొక్క బుద్ధి కూడా ఎంతో పూర్వమే ఉన్నాం, వీడు చాలా మంచివాట అనుకుని ఆయన వాళ్ళలో దండేసింది. వెంటనే వాళ్ళిద్దరికి పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉండగా ఈ స్వయంవరం ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చింది మండోదరి. ఈ చెల్లెలు వరించి పెళ్లి చేసుకుంటున్న సమయంలో ఆ చెల్లెలు వరించిన భర్త గారి పక్కనే, అంటే ఈ చెల్లెలు కాబోయే భర్త పక్కన వాడి స్నేహితుడు ఒకడు వచ్చాట. వాడి పేరు చారుదేష్ణుడు. వాళ్ళ మేనమామ భద్రదేశపు రాజు, ఎంతో పూర్వం చెప్పుకున్నామన్న కంబుగ్రీవుడు. ఆ కంబుగ్రీవుడికి వీడు తమ్ముడు. వాడు చూసింది ఏకాదిగా, వీడెవడ కొంచెం బాగున్నాడే, ఇంతకాలం పెళ్ళి వద్దు వద్దు అనుకున్నాను కానీ చెల్లెలకి పెళ్ళి అయిపోతుంటే పెళ్ళి అంటే కొంచెం బాగున్నట్టు అనిపిస్తోంది అనుకున్నది. వెంటనే కొంచెం సిగ్గొచ్చింది. ఈ పెళ్ళి అనగానే ఎక్కడ లేని సిగ్గు వస్తుందండి, అదేంటో అప్పటిదాకా లేని సిగ్గు అంత పురుష్ అనుకుంటూ పక్కెళ్ళిపోయింది. పురుషుని చూడకూడదు అనుకుని అనుకుని తల్లిని పిలిచి, అమ్మా నాకు కూడా చెల్లితో పాటు పెళ్లి చేయమనగానే, ఓసి నీకు కూడా పెళ్లి మీద దృష్టి వచ్చిందా, ఎవరిని వరించావి అంటే, అదిగో ఆ చారుదేష్ణుడిని వరించాను అనగానే, కంబుగ్రీవుడు తమ్ముడేవాడు, కంబుగ్రీవుడు మహారాజు చాలా ఉత్తముడు, మరి వీడిని ఎలా వరించామంటే ఆ రూపం బాగుంది అందట. నిజానికి చారుదేష్ణుడు అన్నవాడు విరిగిపోయిన చారులో ఉన్నాడు. వాడు చారుదేష్ణుడే కాదు, సంస్కృతంలో చారు అందమేం కాదు, కానీ కర్మ అని చెప్పే కదా, పోయే కాలం వచ్చినప్పుడు అలాంటి బుద్ధులు పడతాయట. కంబుగ్రీవుడేమో నాలాగా ఎంత అందంగా ఉండేవాడు, ఈ చారుదేష్ణుడు అనేవాడు వికారంగా ఉన్నట్ట, అయినా వాడి నాకు ఇష్టం అండి అంది. సరే కనీసం ఈ పిల్ల ఇప్పటికైనా ఇష్టపడింది కదా అని వెనక ముందు చూడకుండా సమయానికి ఒప్పుకుంది కనుక ముందు ఈ చారుదేష్ణుడికి మండోదరికి పెళ్లి చేసి అప్పుడు రెండో పిల్లకి ఇందుమతికి ఆవిడ వరించిన వాడికి పెళ్లి చేశారు. ఇంకా పెళ్ళయ్యాక ఆనందంతో అత్తారింటికి వెళ్ళింది. ఈ చారుదేష్ణుడు ఒక రెండు మూడు రోజులు బాగానే ఉన్నాడు. నాలుగో రోజు పేపాడు తాగాడు. తాగి రావే అని మూతిలా పక్కకు పెట్టి తడబడుతున్న మాటలతో రెండు పీకెట్లు ఎంప మీద ఆవిడకు మతిపోయింది. జీవితంలో ఎవడు ఇలా గోప మీద కొట్టినవాడు లేడు. ఈవిడ గోప గుయ్యమంది, గోప డాబా అయ్యింది. అడిలిపోయి మీరు తాగుతారా అంటే తాగుతా కూడా అన్నట్టువాడు. మరి నాకు చెప్పలేదంటే నువ్వు దొరకు అసలే పెళ్లి చేసుకుని అన్నావు, ఇప్పుడు నేను తాగుతా అని నిజంగా చెబితే పెళ్లి చేసుకుంటావా, అందుకని పిల్ల కోసం ఎన్న అబద్ధాలైన ఆడచ్చు అన్నట్టువాడు. ఇక అక్కడి నుంచి కొంత మనస్సుకి బాధ కలిగింది. మర్నాడు ఏం జరిగింది, ఉద్యానవనంలోకి వెళ్ళిందిట అశాంతి పోతుందని. అక్కడికి వెళితే అక్కడ పక్క దాసీది, ఇంట్లో అంట్లు తోమేటటువంటిది, చీపురు కట్టబుచ్చు ఇల్లు తుడిచేటటువంటి దాసీ దాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని దానితో క్రీడిస్తున్నట్టువాడు. ఇక చూడండి భయంకరమైన బాధ వచ్చింది, చెడామడా తిట్టింది. ఈ దాసీని కూడా విడిచిపెట్టమంటే నాకు పరమకామం, దాసీ ఏమిటి, ఎవడు దొరికితే వాళ్ళే నాకు, నువ్వు ఒక్కత్తివి అనుకుంటున్నావు ఏమిటి, నీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది అయ్యారో అనగానే అప్పుడు నెత్తి పట్టుకుని అకర్తవ్యం కృతం కార్యం తజ్జాతం దుఃఖదం మమ, చెయ్యకూడని పని చేశాను, చెప్పిన మాట వినలేదు, పెద్దల్ని ఏడిపించాను, పెద్దలు మంచి సంబంధం తెచ్చినప్పుడు కంబుగ్రీవుడి తెచ్చినప్పుడు చీపు అన్నాను, వీరసేనుడి లాంటి మహారాజు వచ్చినా వెంటబడితే నానా చివాట్లు పెట్టాను, ముక్క చివాట్లు పెట్టాను, చివరికి ఈ బుద్ధిమాలిన వాడిని మూర్ఖుణ్ణి వ్యసనపురుణ్ణి వరించాను. అందుకే పెద్దల మాట విన్న వాడు ఎప్పుడు ఇలా నాశనం అయిపోతారు, చెయ్యకూడని పని చేసిన దానికి తగిన ఫలితం అనుభవిస్తున్నాను, ఆనాడు చేసిన పిచ్చి పని దుఃఖదమ్మ ఈనాడు నాకు దుఃఖమిస్తుంది అని ఏడ్చింది. ఆ తర్వాత రోజు వాడు వ్యసనాలు తట్టుకోలేక అలాగని ఆత్మహత్య చేసుకోలేక కుమిలిపోయి ఏడ్చి ఏడ్చి కురువు పోయిపోయిందట. ఎక్కువ ఏడవడం వల్ల ఏమైపోయిందట, కళ్ళు పాడైపోయాట, తొందరగా ముసలితనం వచ్చిందట. దుఃఖం ఎక్కువైతే అకాలంలో ముసలితనం వస్తుంది. చివరికి ఆవిడ చాలా కాలం అలా బాధపడి రోగాలతో చచ్చింది అని కథంతా మహిషాసుడు చెప్పాడు అమ్మవారికి. నువ్వు ఆ మండోదరిలా చెడిపోకు, నేను ఆ వీరసేనుడిలాగా కంబుగ్రీవుడిలాగా చాలా గొప్పవాణ్ణి, వీరుణ్ణి, నీకు దొరక్క దొరికా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడి వచ్చాను, ఏ క్లాసిఫైడ్లోనూ నేను ప్రకటన ఇవ్వలేదు ఇంతవరకు, అటువంటిది నీ దగ్గరకు వచ్చాను, కాబట్టి వెరిదానా ఓ జగదేక సుందరి, మండోదరిలాగా నువ్వు పాడైపోకు సుమారుగానే, ఓని మందబుద్ధి ఆ మండోదరి వేరు, నువ్వేమో మండోదరుడివి, ఓరి దౌర్భాగ్యంగా నీకు ఎన్నో చెప్పాను, నేను యుద్ధరంగంలో నన్ను ఓడించినటువంటి వాడిని మాత్రమే వివాహం చేసుకుంటాను బాబోయ్ అని చెప్పాను, ఓడించు నీ పరాక్రమంతో మెప్పించు అప్పుడు నిన్నే పెళ్లి చేసుకుంటాను, నీకు దగ్గర నిజంగా పరాక్రమం ఉంటే వీరత్వం ఉంటే పౌరుషం ఉంటే నన్ను యుద్ధంలో జయించి వరించు అనగానే ఎన్ని చెప్పినా వినవు కదా ఫలితం అనుభవించన్నాడు. ఘోర యుద్ధం జరిగిందండి. అక్కడి నుంచి మహిషాసురుడికి అమ్మవారికి మూడు రోజుల పాటు రేయింబవుళ్ళ యుద్ధం జరిగింది. అమ్మవారు సరదాగా ఆడిందిలేండి, లీల కోసం అంతసేపు యుద్ధం చేసింది కానీ ఆ తల్లిదలుచుకుంటే వీడంతా వీడి బ్రతికంత ఒక్క క్షణకాలంలో వాడి శిరస్సుని ఖండించగలదు. అయినా లీలయా అన్నారు, అంటే లీలతో ఆడుకోవడంతో యుద్ధం చేసింది. అప్పుడు మహిషాసురుడు ముందుగా ఓ పెద్ద ఏనుగు రూపం ధరించాడు. ఏనుగు రూపంతో సింహాన్ని కొట్టాడు. బుద్ధి ఉండేవాడికి అసలు అది సింహం. సింహం అంటే ఏమిటి? ఏనుగు కుంభస్థలం చీలుస్తుంది. అక్కడ ఏనుగు రూపంతో యుద్ధానికి రాగానే ఈ అమ్మవారి సింహం ఎగిరి ఆ ఏనుగు కుంభస్థలం చీల్చింది. దాంతో వాడు వణికిపోయాడు. ఈసారి శరభ రూపం ధరించాడు. శరభము అని ఎనిమిది కాళ్ళ మృగం ఒకటి ఉంటుంది. దానికి ఎనిమిది కాళ్ళు రెక్కలు కూడా ఉంటాయి. సింహములను అవలీలగా ఆకాశంలోకి తండుకుపోయేటటువంటి రూపం అది. మీకు ఎప్పుడన్నా శ్రీలంక వెళ్ళినప్పుడు చూడండి, శరభ మృగం అని ఉంటుందన్నమాట. అక్కడ ఒక ఆలయం ఉంటుంది, వీరభద్రుడు శరభావతారం ఎత్తినటువంటి ఆలయం. అక్కడ మనకు ఆ రూపం కనపడుతుంది, ఎనిమిది కాళ్ళతో మంచి రెక్కలతో ఉండే మృగం. పూర్వకాలంలో ఆ జాతి ఉండేది. కొన్ని జాతులు అంతరించిపోయాయి. పెద్ద పెద్ద భయంకరమైన రాకాసి గొల్లులు అనగా, కొన్ని రకాల ఖడ్గమృగాలనగా, ఈ ఎనిమిది కాళ్ళ శరభ మృగాలనగా, ఇవన్నీ ఎందువల్ల యుగాల్లో అంతరించిపోయాయి. అసలు మానవుడు వచ్చాక ఎవడు బతుకుతాడండి? మానవుడు ఎవండి బతకడవాడు? చివరికి తాదు బతకడు. పంట పొలాలు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, కొద్ది రోజులు పోయాక మొత్తం ప్రపంచం అంతా చెరువే కదా. ఇప్పుడు వర్షం కురుస్తుంది, అంతా అందరూ కొట్టుకుపోతాం. ఈ చచ్చే ముందు వీడు పెంచుకున్న ఈ రొయ్యలు, ఈ చేపలు, పచ్చి చేపలు రొట్టెలు పట్టుకుని కొంచెం కొంచెం తిని ఈ పచ్చి చేప ముళ్ళు గొంతు కట్టాడు, వీడు పోతాడు. ఇంతే మనం చేసే పని. చేతులారా భూమిని ఎప్పుడైతే పాడు చేస్తున్నామో, వికృతం చేస్తున్నామో, చివరికి మిగిలేదు అదే. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రకృతిని నాశనం చేయకుండా చూసుకోకపోతే ఏమీ ఉండదన్నమాట. కాబట్టి అనుక్షణము ప్రకృతిని రక్షిస్తే, ఈ ప్రకృతిలో ఉన్న జంతువులు బతికితే అప్పుడు మనకి ఆహ్లాదం కలుగుతుంది. సకాలంలో వర్షాలు కురుస్తాయి, సకాలంలో ఎండలు వస్తాయి, ఋతుక్రమం నడుస్తుంది. పాపం ఆ శరభమృగాలు అంతరించే అటువంటి శరభమృగం రూపం ధరించగానే అమ్మవారు ఈటుతో ఒక పోటు పొడిచింది. అప్పుడు వాడు మళ్ళీ మహిష రూపం ధరించి, ఓసి ఈరోజు నీ జుట్టు పుచ్చుకుని నీ శిరస్సుని ఖడ్గంతో నరికి చచ్చిపోయిన మా సేనాధిపతులందరికీ నీ శిరస్సుని బలిగా కానుకగా ఇస్తాను అనగానే అమ్మ ఏం చేసింది? గర్జ గర్జ క్షణం మూఢ మధుయావత్పిబామ్యకం మయాత్వైకతే త్రైవ గర్జిష్యంత్యాసు దేవత. మూర్ఖుడా, కాసేపు గర్జించు, మొరుగు, పశువులగా నీ ఇష్టం వచ్చినట్టు అరు, కాసేపే. నా చేతిలో మధుపాత్ర ఉన్నది, ఈ తేనె గిన్నెలో ఉన్న తేనె మొత్తం తాగేదా కాదు, ఇది తాగిన తర్వాత నీ సంగతి చూస్తాను. నువ్వు చచ్చిన తర్వాత ఈ దేవతలంతా బ్రహ్మానందం పొందుతారు. ఎన్నాళ్ళు ఈ దేవతల్ని కట్టు బారిసల్ని చేసుకుని పట్టుకుని పీడించావు, కాందిశీకుల్ని చేసావు, ఇంద్రాది దేవతలంతా కకావికలై పారిపోయేలా చేసావు. అసలు నీ కాలంలో ఒక్కడిని బతకనిచ్చావా నువ్వు? ఆడవాళ్ళని సుఖంగా ఉండనిచ్చావా? రంభాది అప్సరసలు వాడు పీడించేట భయంకరంగా పీడించాడండి. పైగా పీడించడంలో కూడా ఏదో నృత్యం చూడటం కాదనమాట. వాడు కొరడాలతో కొట్టడం, నృత్యం చేసేటప్పుడు కింద మేకులు వేయడం, మేకుల మీద డ్యాన్స్ చేయమని అంటవాడు. ఇది ఒక రకమైన క్రూరత్వం, నీచత్వం అది. ఆ భయంకరమైన నీచత్వంతో ఆడవాళ్ళను నువ్వు పెట్టిన హింసలన్నీ దేవతలు చెప్పారు. అందుకే నీకు తగిన శిక్ష విధించడానికి వచ్చాను అని పలికి చేతిలో ఉన్న పానపాత్రలో ఉన్న తేనె మొత్తం గడగడ దాగింది. ఇదే సంస్కృత దేవీ భాగవతంలో ఏమన్నారంటే, మార్కండేయ పురాణంలో కేవలం తేనె అన్నారు, ద్రాక్షరసం కూడా ఉందన్నారు. అందులో ప్రత్యేక ద్రాక్షాసవం, మంచి అపూర్వమైన ద్రాక్ష ఉద్యానవనం మణిద్వీపంలో ఉంటుంది. అమ్మవారి యొక్క నగరం, అమ్మవారి యొక్క దేశం, లోకం పేరు మణిద్వీపం. ఈ మణిద్వీపంలో అనేకమైన తోటలు ఉన్నాయి. ఆ తోటల్లో ప్రత్యేకమైన ద్రాక్ష అని పేరు కలిగిన పళ్ళు ఉండేటటువంటి తోట ఉన్నది, ద్రాక్ష వనం. ఈ ద్రాక్ష మామూలు ద్రాక్ష కాదు, కొన్నేమో నల్లగా ఉంటాయి, కొన్ని తెల్లగా ఉంటాయి, కొన్ని ఎర్రగా ఉంటాయి. వాటికి గింజలు ఉండవు, వాటిని ముట్టుకోకుండానే దగ్గరికి వెడితే నోట్లో రసం పడిపోతుందిట, పరమ మధురం. ఈ ద్రాక్ష పళ్ళు సరస్వతీదేవి చిలుక రూపంలో వచ్చి తింటుందిట. అందుకే తెనాలి రామకృష్ణుడు సరస్వతిని వర్ణిస్తూ వర్ణద్రాక్షాపలకీరి అంటాడు. అమ్మవారు మణిద్వీపంలోకి వెళ్ళినప్పుడు పళ్ళు తినడం కాదు ద్రాక్షాఫలాలు, భూలోకంలో ఉన్నప్పుడు అక్షరములు ఉన్నాయిగా ఆ మొదలుకొని అమ్మహా వరకు ఈ అక్షరములేనే ద్రాక్ష పళ్ళని తినేటటువంటి ఆడు చిలుకట.